శ్రీమద్భగవద్గీత యథాతథం నాలుగవ అధ్యాయం శ్లోకం సంఖ్య 35. యత్ జ్ఞాత్వా పునః మోహం ఏవం యాస్యసి పాండవా ఏన భూతాని అశేషాని ద్రక్ష్యసి ఆత్మని అధః మయి. యత్ జ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి
పాండవా
ఏన భూతాన్యశేషాని ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. యత్ జ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి
పాండవా
ఏన భూతాన్యశేషాణి ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. యత్ జ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి
పాండవా
ఏన భూతాన్యశేషాణి ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. యత్ దేనిని జ్ఞాత్వా తెలుసుకొని పునః మరలా మోహం భ్రాంతిని ఏవం ఈ విధముగా న యాస్యసి ఎప్పుడును పొందవు. పాండవ ఓ పాండుపుత్ర ఏన దేనిచే భూతాని జీవులు అశేషాని అన్నింటినీ ద్రక్ష్యసి నీవు చూడగలవు ఆత్మని పరమాత్మయందు అధః లేక వేరు మాటలలో మయి నాయందు తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం: ఆత్మదర్శి అయిన మహాత్ముని నుండి నిజమైన జ్ఞానమును పొందినప్పుడు ఆ జ్ఞానముచే సమస్త జీవులు పరమాత్ముని అంశలని, అనగా నాకు సంబంధించిన వారిని గాంచగలుగుటయే. నీవు తిరిగి ఎన్నడూను ఇట్టి మోహమునకు గురికావు. భాష్యం: జీవులందరూ దేవదేవుడైన శ్రీకృష్ణుని అంశలని ఎరుగగలుగుటయే ఆత్మదర్శి అయిన మహాత్ముని నుండి జ్ఞానమును పొందుట వలన కలిగేడి ఫలితమై ఉన్నది. కృష్ణుని నుండి విడివడి ఉన్న స్థితి యొక్క భావనయే మాయా అనబడును. అయినను కొందరు మాకు కృష్ణునితో సంబంధము లేదనియు, అతడు కేవలము ఒక చారిత్రాత్మక పురుషుడు మాత్రమే అనియు, మరియు పరతత్వం అన్నది నిరాకార బ్రహ్మమే అనియు భావింతురు. కానీ వాస్తవమునకు భగవద్గీత యందు తెలుపబడిన రీతిగా నిరాకార బ్రహ్మము కృష్ణుని శరీరకాంతి అయి ఉన్నది. పూర్ణ పురుషోత్తమునిగా శ్రీకృష్ణుడే సమస్తమునకు కారణమై ఉన్నాడు. శ్రీకృష్ణుడే సమస్త కారణములకు కారణమైన దేవదేవుడని బ్రహ్మ సంహిత యందు స్పష్టముగా తెలుపబడినది. లక్షలాదిగానున్న అవతారములన్నీను అతని భిన్న విస్తారములై ఉన్నవి. అదే విధముగా జీవులు సైతము ఆ శ్రీకృష్ణుని విస్తారములే. శ్రీకృష్ణుడు అట్టి వివిధ విస్తారములందు తన మూలస్థితిని కోల్పోవునని మాయావాద తత్వవేత్తలు తప్పుగా భావింతురు. వాస్తవమునకు అట్టి భావనము కేవలము భౌతికమైనది. దేనినైనను ముక్కలుగా విభజించినచో అది తన మూల రూపమును కోల్పోవునట ఈ భౌతిక జగత్తు యొక్క అనుభవమై ఉన్నది. కానీ పరతత్వం అనగా ఒకటిని ఒకటితో కలుపగా ఒకటిగా నుండునదనియు, మరియు ఒకటి నుండి ఒకటిని తీసివేసినప్పుడు ఒకటిగానే నిలుచున్నటువంటిదనియు వారు ఎరుగజాలరు. కానీ ఆధ్యాత్మిక జగము సమస్తము ఈ రీతిగానే ఉండును. పరతత్వమును గూర్చిన తగిన జ్ఞానము లేనందున మాయచే కప్పబడి మనము కృష్ణు నుండి వేరనిటి భావనను కలిగి ఉందుము. మనము శ్రీకృష్ణుని నుండి విడివడిన అంశలమైనను అతని నుండి భిన్నులము కాము. జీవుల దేహభేదములు మాయయే గాని వాస్తవము కాదు. మనమందరము శ్రీకృష్ణుని సేవ కొరకే ఉద్దేశింపబడి ఉన్నాము. కానీ మాయ కారణంలోనే అర్జునుడు బంధువులతో గల దేహ సంబంధిత బంధమును భగవానుడైన కృష్ణునితో గల నిత్య ఆధ్యాత్మిక బంధము కన్నను ముఖ్యమైనదిగా భావించెను. శ్రీకృష్ణుని నిత్యదాసునిగా జీవుడెన్నడును కృష్ణు నుండి వేరు కాడనియు, మరియు శ్రీకృష్ణు నుండి తాను వేరనిడి జీవుని భావన మాయనియు ఉపదేశించుట కొరకే భగవద్గీత ఉద్దేశింపబడినది. భగవాను నిత్యాంశులుగా జీవులు నిర్వహింపవలసిన ప్రయోజనం ఒకటున్నది. అయినను వారు దానిని అనంతకాలముగా మరచిపోయి దేవ, మనుష్య, పశ్యాది వివిధ దేహములందు స్థితిని పొందుచున్నారు. శ్రీకృష్ణ భగవానుని దివ్య సేవను మరచుట చేతనే అట్టి వివిధ దేహములు కలుగుచున్నవి. కానీ మనుజుడు కృష్ణ భక్తి రసభావన ద్వారా దివ్య సేవలో నియుక్తుడైనప్పుడు శీఘ్రమే మోహము నుండి విడివడగలడు. అట్టి జ్ఞానము కేవలము ఆధ్యాత్మ గురువు ద్వారానే లభింపగలదు. తద్వారా జీవుడు శ్రీకృష్ణునితో సముడనిటి భ్రాంతి నశించిపోవును. పరమాత్ముడైన శ్రీకృష్ణుడు సకల జీవులకు ఆశ్రయుడనియు, మరియు అట్టి ఆశ్రయమును విడిచి ప్రకృతిచే భ్రాంతి నందుట వలన జీవులు తమను వేరుగా భావించుచున్నారనియు తెలుసుకొనగలుగుటయే వాస్తవమునకు పూర్ణ జ్ఞానము. ఆ కారణమునే వారు భౌతిక ఉపాధి తదాత్మ్యముచే కృష్ణుని మరచున్నారు. అట్టి మాయామోహిత జీవులు కృష్ణ భక్తి రసభావ భావనయందు నిలచినప్పుడు ముక్తి మార్గమునందు చేరినట్టి వారని శ్రీమద్ భాగవతము నిర్ధారించున్నది. ముక్తిర్హిత్వాన్యథా రూపం స్వరూపేణ వ్యవస్థితి. శ్రీకృష్ణ భగవానుడు నిత్యదాసునిగా జీవుడు తన నిజస్థితిలో సదా నిలచియుండుటయే ముక్తి అనబడును. విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతుల శ్రీమతే భక్తి వాసస్వామికి నన్ను. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతుల శ్రీమతే భక్తి వేదాంత స్వామికి నన్ను. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీని ముందల శ్లోకం చూసినట్లయితే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినస్ తత్వదర్శిన. ఈ అధ్యాయం దివ్య జ్ఞానం. దివ్యమైన జ్ఞానం ఎలా లభిస్తుందో మొదటి నుంచి కూడా కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. మొట్టమొదట ఏమని చెప్పాడు, ఏమం పరంపరా ప్రాప్తమిమం రాజర్షియో విదుహు. ఈ జ్ఞానం అసలు ఎలా లభిస్తుంది, ఒక గురు శిష్య పరంపర ద్వారా లభిస్తుంది. అంతేగాని ఎవరంతటి వాళ్ళు భగవద్గీత తనకు తానుగా చదువుకోనో, లేదా వేదాలు పురాణాలు ఉపనిషత్తులు తాను సొంతగా పారాయణం చేయడం వలన, లేదా సంస్కృత జ్ఞానం పాండిత్యం సాధించి తాను రకరకాల వ్యాసాలు రాయడం వలన భగవంతుని అర్థం చేసుకోవడం అనేది జరగదు, దివ్య జ్ఞానం అనేది రాదు. అందుకే కృష్ణుడు ఏమంటున్నాడు, ఏమం పరంపరా ప్రాప్తమేమం రాజర్షయో విదుహు. రాజులు ఋషులు ఈ జ్ఞానాన్ని, దివ్యమైన జ్ఞానాన్ని ఒక గురు శిష్య పరంపర ద్వారా నేర్చుకున్నారు అని చెప్తున్నాడు. ఏమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం, వివస్వాన్ మనమే ప్రాహో మనవిక్షాక బ్రవీత్. కృష్ణుడు ఇంకా ఏమని చెప్తున్నాడు, నేను ఈ జ్ఞానాన్ని ఇప్పుడేదో కొత్తగా ఇవ్వడం లేదు, ఇది పూర్వం నేను వివస్వానుడికి ఇచ్చాను. తర్వాత అది ఇక్ష్వాకు మను వాళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పారంపరంగా నేర్చుకున్నారు వాళ్ళ జ్ఞానాన్ని. ఇప్పుడు అది లోపిస్తున్నట్లు ఉంది కాబట్టి తిరిగి మళ్ళీ నేను నీ ద్వారా ఈ జ్ఞానాన్ని మళ్ళీ అందరికీ అందజేస్తున్నాను అని కృష్ణుడు చెప్తున్నాడు. అంతేగాని ఆ జ్ఞానం నాశనం అయిపోయిందని కాదు, అది జనాల్లో తిరిగి మళ్ళీ ప్రవేశపెడుతున్నాడు అనమాట. అది జనం తెలుసుకొని లేరు ప్రస్తుతం, కాబట్టి తిరిగి అందరికీ తెలియాలి అనే ఉద్దేశం ద్వారా మళ్ళీ కృష్ణుడు అర్జునుడి ద్వారా ఈ జ్ఞానాన్ని, భగవద్గీతని అందరికీ అందజేస్తున్నాడు. దీన్ని దివ్య జ్ఞానం అంటారు. ఇంకా కృష్ణుడు ఏమని చెప్తున్నాడు, ఆ జ్ఞానం ఎలా వస్తుంది, తద్విద్ది ప్రణిపాతేన. ఎవరికి ప్రణిపాతే, ప్రణిపాతే అంటే శరణాగతి పొందడం. ఎవరికి శరణాగతి పొందాలి, తత్వదర్శిన. గురువు అంటే కేవలం ఏదో గడ్డం ముసలివాడో లేదా సంస్కృత పాండిత్యమో కాదు, జ్ఞానిన తత్వదర్శిన, తత్వాన్ని దర్శించిన వాళ్ళు. ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే అసలు ఆ నిజమైన జ్ఞానం ఏమిటి, అసలు పరిపూర్ణమైన జ్ఞానం ఏమిటి అంటే ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదుల వారు కూడా. ఏమంటున్నారు, పరమాత్ముడైన శ్రీకృష్ణుడు సకల జీవులకు ఆశ్రయుడనియు, మరియు అట్టి ఆశ్రయమును విడిచి ప్రకృతిచే భ్రాంతి నందుట వలన జీవులు తమను వేరుగా భావించుచున్నారనియు తెలుసుకొనగలుగుటయే వాస్తవమునకు పూర్ణ జ్ఞానము. పూర్ణ జ్ఞానం ఏమిటి, ఇది శ్రీకృష్ణుడే అందరికీ ఆశ్రయం ఇచ్చేవాడు, అందరూ ఆశ్రయించదగిన వాళ్ళు, దగినవాడు ఎవరంటే కృష్ణుడు. కృష్ణుడినే అందరూ ఆశ్రయించాలి, కృష్ణుడినే సేవించాలి అని తెలుసుకోవడం, ఇదే పరిపూర్ణమైన జ్ఞానం. మరి ఎందుకు ఇప్పుడు బాధ కలుగుతుంది మనకి, మనకి అనేక కష్టాలు ఎందుకు కలుగుతున్నాయి, మనం కృష్ణుడి కంటే భిన్నమైన వాళ్ళం, కృష్ణుడితో మనకి ఏ విధమైన సంబంధం లేదు అనే భావనలో ఉండడం వల్లనే జీవులకి అనేక కష్టాలకి కారణం. ఎప్పుడైతే తిరిగి పూర్ణ జ్ఞానాన్ని మనం పొందుతాం, ఏంటి పూర్ణ జ్ఞానం, జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస, జీవుడి యొక్క స్వరూపం కృష్ణుడి యొక్క నిత్యదాసుడిగా ఉండడం. అది తప్ప మరి ఏది చేసినా కూడా అది నిజమైన జ్ఞానం కాదు. అందుకే ఇక్కడ అంటున్నారు, దాని తాత్పర్యం చూసినట్లయితే, ఆత్మదర్శి అయిన మహాత్ముని నుండి నిజమైన జ్ఞానమును పొందినప్పుడు ఆ జ్ఞానము చే సమస్త జీవులు పరమాత్ముని అంశలని, అనగా నాకు సంబంధించిన వారిని గాంచగలుగుటచే నీవు తిరిగి ఎన్నడూ ఇటు మోహమును గురి కావు. ఇక్కడ అర్జునుడు ఎటువంటి మోహానికి గురయ్యాడు? ఏమిటి అర్జునుడికి మోహం? ఇక్కడ బంధాలు ఏమిటి? ఈ శరీరంతో ఉన్న సంబంధాలే శాశ్వతం అని అనుకుంటున్నాడు, అదే మోహం. ఇక్కడ ఏమి చూడడం లేదు, ప్రతి జీవి సృష్టిలోని ప్రతి జీవి భగవంతుడికి సంబంధించిందే, కేవలం నా బంధువులు మిత్రులు గురువులే కాదు, అందరూ కూడా భగవంతుడి. ఆఖరికి ఎవరు? దుర్యోధనుడు, పాండురాజు ఎవరితో అయితే యుద్ధం చేయబోతున్నారో వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క అంశలే, కృష్ణుడి యొక్క అంశలే. ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడితో సంబంధం కలిగి ఉన్నారని తెలుసుకోవడమే పరిపూర్ణ జ్ఞానం. ఏ విధంగా? కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. ఈ భౌతిక సంసారంలో ఉన్న జీవులందరూ కూడా నా యొక్క అంశలే. ఇంకా ఏమిటి, వాళ్ళు ఐదు ఇంద్రియాలు మరియు మనసుతోటి కర్షతి అంటే అనేక కష్టాలు దుఃఖానికి గురవుతూ ఉన్నారు ఈ భౌతిక సంసారంలో. దానికి కారణం కేవలం ఈ యొక్క పరిపూర్ణమైన జ్ఞానం లేకపోవడమే. ఏమిటా పరిపూర్ణమైన జ్ఞానం? మనమందరం కూడా భగవంతుడి యొక్క సేవకులం, కృష్ణుడి యొక్క సేవకులం అనే జ్ఞానం లోపించడం వలన ఏం చేస్తున్నారు జీవులందరూ? వాళ్ళు స్వయంగా మనం భగవంతుడితో ఎట్టి సంబంధం లేకుండా మనం ఆనందిద్దాం, మనం ఆనందంగా ఉండగలం, మనం అనేక కర్మలు చేసి దాని ఫలితాన్ని మనం ఆనందిద్దాం, మనం సుఖంగా ఉందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అనాది కాలంగా జీవులు చేస్తూ ఉన్నారు. ఏమిటి, తమ యొక్క కర్మని తాము అనుభవించి ఆనందిద్దాం అని అనుకుంటూ ఉన్నారు. కృష్ణుడితో ఎటువంటి సంబంధం లేకుండా, భగవంతుడితో ఎటువంటి సంబంధం లేకుండా మనం ఆనందంగా ఉందాం అనుకోవడమే జీవికి ఈ దుఃఖానికి కారణం. జీవి దుఃఖానికి కారణం ఇదే మూలం. ఏమిటి, మనం భగవంతుడి దగ్గర సేవ చేస్తూ ఉన్నాం కానీ జీవిలో ఒక రకమైన కోరిక పుట్టింది. ఏమిటి, నేను భగవంతుడి సేవలోనే ఎందుకు ఇలా ఉండాలి, నేను విడిగా కూడా ఆనందంగా ఉండగలను అనే భావన కలిగింది. ఎప్పుడైతే అటువంటి భావన కలిగిందో వెంటనే జీవుడు భౌతిక సంసారంలోకి వచ్చేశాడు. తర్వాత ఏం జరుగుతుంది, భౌతిక సంసారంలోకి రాగానే ఇక్కడ 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అంటే 84 లక్షల రకాల దేహాలు ఉన్నాయి. జీవుల్లో అన్ని రకాల కోరికలు ఉన్నాయి కాబట్టి అన్ని రకాల దేహాలు, అంటే ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క విధంగా ఆనందాన్ని అంటే భౌతిక సుఖాన్ని ఇంద్రియ సుఖాన్ని అనుభవించవచ్చు. పాము దేహంలో ఒక విధంగా, దేవతా దేహంలో ఉండి ఇంకొక విధంగా, లేదా రాక్షస పిశాచి గణంలో ఉండి ఇంకొక విధంగా, మనిషి దేహంలో ఉండి ఒక విధంగా, పశువు దేహంలో ఉండే సుఖం కానీ అది వేరే విధంగా ఉంటుంది. అదే చెట్టు లేదా జలచరాలు పక్షులు ఇవన్నీ అనేక జీవరాశుల్లో జీవుడు తిరుగుతూ ఉన్నాడు. అనేక దేహాలను తీసుకొని ఆనందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నిజమైన ఆనందం ఏదైతే ఉందో, నిజమైన ఆనందం దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకి సంబంధించింది. మరి ఆత్మకి సంబంధించిన వ్యక్తి ఎవరు? ఆత్మకి సంబంధించిన వాడు ఎవరు? భగవంతుడు. భగవంతుడిని విస్మరించి మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆనందంగా ఉండలేము. ఇంకా కొంతమంది ఏమనుకుంటారు అంటే, ఏదో కొద్దిపాటి జ్ఞానం కలిగిన వాళ్ళు, సంపూర్ణమైన జ్ఞానం లేని వాళ్ళు, వాళ్ళు ఆత్మని తెలుసుకోగలరు. ఏమిటి, నేను ఆత్మని ఈ శరీరం కాదని అర్థం చేసుకుంటాం కానీ భగవంతుని అర్థం చేసుకోలేదు. అందుకే ప్రభుపాదుల వారు ఏమని చెప్తున్నారు, కృష్ణుడిని ఏమనుకుంటారు కొంతమంది, ఒక చారిత్రాత్మకమైన పురుషుడు లేదా గొప్ప వ్యక్తి అనుకుంటారు కానీ కృష్ణుడిని భగవంతుడిగా గుర్తించలేదు. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో ఏమని, ఆత్మదర్శులు ఎవరు నిజంగా ఆత్మను దర్శించిన వాళ్ళు, సంపూర్ణ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరని చెప్తున్నారంటే, బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. అటువంటి మహాత్ములు చాలా దుర్లభం అని చెప్తున్నారు. ఎవరు మహాత్ములు? ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు వాళ్ళు మహాత్ములు. ఏమిటది సంపూర్ణమైన జ్ఞానం పొందారు వాళ్ళు? వాసుదేవ సర్వమితి. ఇంకా వాళ్ళని ఏమని చెప్తున్నాడు కృష్ణుడు, బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్. జ్ఞానవాన్ అంటే అతను, అంటే జ్ఞానవాన్. బలవాన్ అంటే బలం కలిగిన వాడు అని, వీర్యవాన్ అంటే శక్తి కలిగిన వాడు, జ్ఞానవాన్ అంటే జ్ఞానం కలిగిన వాడు అని. అంటే నిజమైన జ్ఞానం కలిగిన వాడు ఆ వ్యక్తి, అతనే మహాత్ముడు అని చెప్తుండే. ఏమిటా జ్ఞానం, నిజమైన జ్ఞానం? వాసుదేవ సర్వమితి. అన్నిటికీ కూడా మూలం వాసుదేవుడే. మరి అటువంటి వాసుదేవుడిని సంపూర్ణమైన జ్ఞానం లేని వాళ్ళు ఏమనుకుంటారు? చారిత్రాత్మక పురుషుడిగా పరిగణిస్తున్నారు. చారిత్రాత్మక పురుషుడైతే అతను ఇచ్చిన భగవద్గీతకి మనం అంత ప్రాముఖ్యత ఇచ్చి, మరియు అందరు చాలా మంది ఈ రోజుల్లో ఏంటి శ్లోకాలు బట్టి బట్టి మరీ చదువుతున్నారు, అవసరం ఏముంది? అటువంటి చారిత్రాత్మక పురుషుడైతే అతను ఇచ్చిన మన శ్లోకాలను చదవాల్సిన పని ఏముంది? ఎంతోమంది ఇస్తున్నారు, ఎంతోమంది రకరకాల కవిత్వం చెప్తున్నారు, రకరకాలుగా మంచి మాటలు చెప్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి అందరూ శాంతిగా ఉండండి అని కొంతమంది చెప్తున్నారు, ఇతరుల్ని మోసం చేయొద్దని కొంతమంది చెప్తున్నారు. మరి వాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని వాళ్ళని ఎందుకు మనం కీర్తించాం, వాళ్ళ గురించి ఎందుకు చెప్పుకోవట్లేదు, ఎందుకని ఈ భగవద్గీత చెప్పుకుంటున్నాం? కేవలం చారిత్రాత్మక పురుషుడైతే ఎందుకు భగవద్గీత చెప్పుకోవాలి, అతను ఇచ్చింది ఎందుకు చెప్పుకోవాలి? మనం మిగతావన్నీ చెప్పుకోవచ్చు, కానీ ఎందుకు భగవద్గీతకు అంత ప్రాముఖ్యత? ఎందువల్లంటే ఇక్కడ శ్రీల వ్యాసదేవుల వారు మనం చూసినట్లయితే భగవద్గీతలో శ్రీ భగవాను వాచ అని చెప్తున్నారు. భగవాన్ అంటే షడైశ్వర్య సంపూర్ణుడు, ఆరు రకాల ఐశ్వర్యం పూర్తిగా కలిగిన వాడు భగవంతుడు. కాబట్టి కృష్ణుడు భగవంతుడు, అంతేగాని కృష్ణుడు కేవలం చారిత్రాత్మక పురుషుడో లేదా ఈ రోజుల్లో కొంతమంది చెప్తుంటారు ఏమిటని, కృష్ణుడు కూడా ధ్యానం చేయడం వలన భగవంతుడయ్యాడని చెప్తుంటారు. నిజంగా కృష్ణుడు ధ్యానం చేయడం వలన భగవంతుడయ్యాడా? లేదు. కృష్ణుడు 3 నెలల వయసులో పోతని సంహరించారు కృష్ణుడు, ఇది మనకు తెలుసు. మరి భగవంతుడు ధ్యానం చేసి భగవంతుడైతే 3 నెలల వయసులో ఏ విధంగా సంహరించగలడు రాక్షసుని? కృష్ణుడు భగవంతుడు. అదేవిధంగా 7 ఏళ్ల వయసులో కృష్ణుడు గోవర్ధనాన్ని ఎత్తాడు. ఎవరైనా వీళ్ళు నిజంగా ధ్యానం చేసి భగవంతులైన వాళ్ళు చేయగలరా ఈ పని? లేదు. కృష్ణస్తు భగవాన్ స్వయం, శ్రీమద్ భాగవతంలో వ్యాసదేవుల వారు చెప్తున్నారు ఏమిటి, కృష్ణస్తు భగవాన్ స్వయం, స్వయంగా కృష్ణుడు భగవంతుడు. అంతేగాని ఏదో ధ్యానం చేయడం వలనో లేదా యోగాసనాలు వేయడం వలనో చారిత్రాత్మక పురుషుడు తిరిగి భగవంతుడిగా మారిపోవడం అనేది లేదు. ఇంకా బ్రహ్మ ఏమని చెప్తున్నారు, బ్రహ్మ సంహితలో ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవిందో సర్వకారణ కారణం, ప్రతి కారణానికి కూడా కారణం కృష్ణుడు అని చెప్తున్నాడు బ్రహ్మ. బ్రహ్మ తన యొక్క దివ్య దృష్టితో గోలోక బృందావనాన్ని దర్శించాడు. అదే కృష్ణుడు కూడా చెప్తున్నాడు ఏమిటి, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపదేతే వాసుదేవ సర్వమితి, అన్నిటికి కూడా సర్వం, అన్నిటికి కూడా మూలం వాసుదేవుడే, నేనే అని చెప్తున్నాడు కృష్ణుడు. కానీ ఈ అజ్ఞానం అంటే పరిపూర్ణమైన జ్ఞానం లేకపోవడం చేత వాళ్ళు ఏమనుకుంటున్నారు, కృష్ణుడు చారిత్రాత్మక పురుషుడు, లేదంటే ఇంకా ఏమనుకుంటారు, ఈ నిరాకార బ్రహ్మం ఏదైతే ఉందో అది ఒక ఆకారం తీసుకుంటే సత్వగుణంలో అదే కృష్ణుడి యొక్క రూపం, కానీ కృష్ణుడు ఇప్పుడు లేడు కనుక కృష్ణుడి యొక్క రూపం శాశ్వతమైంది కాదు అని చెప్తారు. కానీ బ్రహ్మ ఏమని చెప్తున్నారు, ఈశ్వర పరమ కృష్ణ సత్ చిత్ ఆనంద విగ్రహ. సచ్చిత్ ఆనంద విగ్రహం అంటే శాశ్వతమైన పూర్తి ఆనందంతో పూర్తి జ్ఞానంతో ఉండే విగ్రహం. కృష్ణుడు ఏదైతే మనం లీలలు చూసామో చిన్నప్పటి నుంచి అవన్నీ కూడా శాశ్వతంగా ఉండేవి, అందులో ఏది కూడా ఏ ఒక్క రూపం కూడా లేకపోవడం అనేది లేదు. కానీ మన కళ్ళకి మనం భౌతిక సంసారంలో ఉండి భౌతిక దృష్టితో మనం చూస్తున్నాం కనుక మేమేమనుకుంటాం, 3 నెలల వయసులో ఉన్న కృష్ణుడు చిన్నగా ఉన్నాడు, 7 ఏళ్ల వయసులో కొంచెం పెరిగాడు కాబట్టి 3 నెలల వయసులో ఉన్న దేహం కనపడలేదు కదా, కాబట్టి అది మాయమైపోయింది, కాబట్టి ఇదంతా కూడా మాయలో జరిగే పరిణామ క్రమమే, కాబట్టి కృష్ణుడు కూడా ఒక చారిత్రాత్మక పురుషుడే, కృష్ణుడు కూడా మనలాంటి వాడే, కాకపోతే కొంత ఎక్కువ శక్తి ఉండొచ్చు అని చెప్తారు. కానీ ఎవరైనా నిజంగా అర్థం చేసుకోవాలంటే ఏమిటి విశ్వసించాలంటే, భాగవతాన్ని విశ్వసించాలి, భగవద్గీతని శాస్త్రాన్ని విశ్వసించాలి. శాస్త్రంలో భాగవతంలో ఏం చెప్తుంది, భగవంతుడు చేసే ప్రతి లీల కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎప్పుడూ ఉంది. కృష్ణుడు 3 నెలల వయసులో ఎలా ఉంటాడో అలాగా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటాడు, అది 7 ఏళ్ల వయసులో ఎలా ఉంటాడో అది కూడా ఉంది. ఈ దేహాలన్నీ కృష్ణుడి యొక్క రకరకాల రూపాలన్నీ కూడా శాశ్వతమైనవి, అందులో ఏది అశాశ్వతమైంది, ఒకప్పుడు ఉండి తర్వాత లేకపోవడం అనేది లేదు. మరి ఇన్ని రకాల రూపాలు ఎలా కలిగి ఉన్నాడు భగవంతుడు అంటే అది మన మనసుకు అర్థం కాదు. ఎందువలన, మనం అనే ఎప్పుడు దేహం మారుస్తూ ఉన్నాం కాబట్టి మనం దేహం మార్చకుండా ఉండగలిగే స్థితికి మనం వెళ్ళినప్పుడు, అంటే మనం కూడా అటువంటి సచ్చిదానంద విగ్రహ స్థితికి వెళ్ళినప్పుడు మనం అది అర్థం చేసుకోగలం. మరి ఏ విధంగా అటువంటి స్థితికి మనం వెళ్ళగలం? నిజానికి జీవుడు కూడా సచ్చిదానంద విగ్రహుడే, జీవుడిలోను మరియు భగవంతుడిలోను లక్షణాలు ఒకటే, కానీ దాని అంటే లక్షణంలో ఉండే పరిమాణం ఏదైతే ఉందో అది భగవంతుడిలో అపారంగా ఉంది, మనలో చాలా పరిమితంగా ఉంది. ఈ లక్షణంలో ఉండే పరిణామం అంటే పరిమాణం, భగవంతుడు అనంతమైన లక్షణాలు కలిగి ఉన్నాడు. అనంత అంటే అనంతమైన పరిమాణములు. మనం అటువంటి లక్షణాలు ఉన్నాయి, భగవంతుల్లో ఉన్నాయి, కానీ చాలా చిన్న చిన్న పరిమాణంలో మనకున్నాయి అటువంటి లక్షణాలు. మరి మనం ఏ విధంగా సచ్చిదానంద విగ్రహాన్ని మనం పొందగలం? భగవంతుడు సచ్చిదానంద విగ్రహాన్ని కలిగి ఉన్నాడు, మరి మనం కూడా సచ్చిదానంద విగ్రహాన్ని పొందవచ్చు. ఏ విధంగా పొందగలం? ఎప్పుడు ఏ విధంగా పొందగలం? మనం మన యొక్క సహజమైన స్థితిలో ఉన్నప్పుడు. శ్రీమద్ భాగవతం ఏమని చెప్తుంది? సహజమైన స్థితి ఏమని చెప్తుంది? జీవుడి యొక్క సహజమైన స్థితి ముక్తిర్హిత్వాన్యథారూపం స్వరూపేణ వ్యవస్థితి. మన యొక్క స్వరూపం ఏమిటి మనం చెప్పుకున్నాం మొదట్లో. ఏమిటి మన యొక్క స్వరూపం? జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస. కృష్ణుడి యొక్క నిత్యదాసుడిగా ఉండడం మన యొక్క సహజమైన స్థితి. మరి ఎప్పుడైతే మనం కృష్ణుడికి సేవ చేయడం మొదలు పెడతామో నిత్యదాసుడిగా, ఆ స్థితిలో మనం తిరిగి ఈ సచ్చిదానంద విగ్రహాన్ని పొందగలం. పూర్తిగా 100% ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క సేవలో పాల్గొంటామో, కృష్ణుడి యొక్క సేవలో, అప్పుడు మనం కూడా సచ్చిదానంద విగ్రహాన్ని పొందగలం. అది ఇప్పుడు మనకున్న దేహంతో సాధ్యం కాదు. ఇది నశ్వరమైంది, ఇది తాత్కాలికమైన దేహం మనం ఇప్పుడున్నది. ఎప్పుడైతే మనం పూర్తికి 100% భగవంతుడి సేవలో నిమగ్నం అవుతాం, అప్పుడు శరీరం ఎప్పుడైతే ఈ శరీరం విడవగానే మనం భగవంతుడి యొక్క ధామానికి, గోలోక బృందావనానికి వెళ్ళి అక్కడ శాశ్వతమైన ఆధ్యాత్మికమైన దేహాన్ని స్వీకరిస్తాము. ఆధ్యాత్మిక దేహం సచ్చిదానంద విగ్రహం. దానికి ముసలితనం, జన్మ, మృత్యువు, జర, వ్యాధి అనేది లేదు అటువంటి ఆ విగ్రహానికి. ఏ విధంగా భగవంతుడు శాశ్వతంగా ఉంటాడో ఆధ్యాత్మిక ప్రపంచంలో, మనం కూడా అక్కడ శాశ్వతంగా ఉండగలం. కానీ అక్కడ ఏమిటి నియమం అంటే మనం సేవకులం మాత్రమే, మనం భగవంతుడితో ఎప్పటికీ సమానం కావు, మనం కూడా నిరాకార బ్రహ్మలో కలిసిపోవడం అనేది లేదు. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు 14వ అధ్యాయం, బ్రహ్మణ్యోహం ప్రతిష్టాహం, బ్రహ్మణోహం ప్రతిష్టాహం. అంటే ఈ బ్రహ్మజ్యోతి ఏదైతే నిరాకారం ఉందో దానికి కూడా కారణం నేనే, మూలం నేనే అని చెప్తున్నాడు. మీరు శ్రీమద్ భాగవతం కానీ చూసినట్లయితే ఈ బ్రహ్మజ్యోతి అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే వైకుంఠ లోకాల నుండి మూలమైన ఈ గోలోక బృందావనంలో కృష్ణుడు ఉంటాడు, అక్కడి నుండి ఈ యొక్క బ్రహ్మజ్యోతి అనేది వస్తుంది. ఈ బ్రహ్మజ్యోతి అంటే ఏమిటంటే భగవంతుని యొక్క దేహకాంతే బ్రహ్మజ్యోతి. భగవంతుడి నుండి అంత దివ్యమైన వెలుగు బయటకు వస్తుంది. అందువల్లనే కృష్ణుడు, మీరు చూడొచ్చు భగవద్గీతలో అర్జునుడికి, అర్జున నువ్వు నా దేహాన్ని చూడాలంటే ఈ చర్మచక్షువులు నీకు పనిచేయవు, నా యొక్క దివ్య దేహాన్ని చూడాలంటే నేను నీకు దివ్యమైన నేత్రాలు ఇస్తానని, దివ్యమైన దృష్టి ఇస్తే అప్పుడు కృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని, కృష్ణు యొక్క రూపాన్ని అప్పుడు చూడగలిగాడు అర్జునుడు. కాబట్టి మనం కూడా అటువంటి దివ్యమైన దాన్ని చూడాలంటే కృష్ణుడు తన యొక్క అంగకాంతి ఏదైతే ఉందో బ్రహ్మజ్యోతిని పక్కకు తీసేస్తే కానీ మనం చూడలేం కృష్ణుని. అందువల్లనే అందరూ ఏమనుకుంటారు, చాలామంది ఏదైతే ఈ బ్రహ్మజ్యోతి ఉందో, ఈ నిరాకార బ్రహ్మం ఇదే అంతిమం, అదే మన లక్ష్యం, అక్కడికి వెళ్ళి కలిసిపోవడమే, భగవంతుడు ఐక్యం అయిపోవడం అని చెప్తారు. భగవంతుడు ఐక్యం అయిపోవడం అనేది ఉండదు జీవుడు ఎప్పుడు. మనం చూసినట్లయితే కృష్ణుడు భగవద్గీతలు 2వ అధ్యాయంలో చెప్తాడు, నయనం చిందంతి శస్త్రాణి, నచయనం క్లేదయంతి ఆపో, న శోష్యతి మారుత, ఈ ఆత్మని ఏవి గాలి శోషించుకోలేదు, నీరు తడపలేదు అని చెప్తున్నాడు. ఇంకా ఏమని చెప్తాడు, ఓ అర్జున ఇక్కడున్న రాజులు 4వ అధ్యాయం, నత్వేవాహం జాతు నాశో నమే జనాధిప, 4వ అధ్యాయంలోనే వస్తుంది. ఏమిటి కృష్ణుడు చెప్తాడు, ఎప్పుడు కూడా నీవు లేకపోవడం అనేది లేదు, నేను లేకపోవడం అనేది లేదు, మనం అందరం ఎప్పుడూ ఉన్నాం. మరి అటువంటిది తిరిగి భగవంతుడు ఐక్యం అయిపోవడం అనేది ఎలాగ సంభవం? మన అస్తిత్వం లేకపోవడం అనేది ఎలా సంభవం? మనం ఉండకపోవడం అనేది అసంభవం. మనం ఎప్పుడు కూడా ఉంటాము, మనం శాశ్వతులం, మనం భగవంతుడిలో కలిసిపోయి మనం లేకపోవడం అనే స్థితి లేదు. మనం పూర్వం ఉన్నాం, కృష్ణుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, రాజులు, నువ్వు, నేను పూర్వం ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, రాబోయే కాలంలో కూడా ఉంటాం. మనం లేకపోవడం అనేది లేదు అని చెప్తున్నాడు. ఇది చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఎందువల్లంటే చాలా మందిలో ఈ అపోహ ఉంటుంది ఏమిటంటే, మనమందరం భగవంతుడిలో ఐక్యమైపోతాం, మనం తిరిగి మిగలం, అదే మనకి ముక్తి స్థితి. కానీ శ్రీమద్ భాగవతం ఏమని చెప్తుంది, ముక్తిర్హిత్వారూపం అన్యథ స్వరూపేణ వ్యవస్థితి, మన యొక్క స్వరూపంలో ఎప్పుడైతే వ్యవస్థితం అవుతామో అదే ముక్తి అంటున్నారు. ఎవరు ఎవరైతే తిరిగి భగవంతుడి యొక్క కృష్ణ భక్తి రసభావనలో నిమగ్నం అవుతూ ఉంటారో అది ముక్తి. కానీ ఏదైతే కొంతమంది అనుకుంటారో బ్రహ్మజ్యోతిలో ఐక్యమైపోవడం అనేది, అక్కడ ఏదైతే బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళినా వచ్చే ఆనందం ఎటువంటిదంటే, భగవంతుడి సేవతో పోల్చినట్లయితే భగవంతుడి సేవ ఒక పెద్ద సముద్రంలో ఉన్న నీరైతే సేవలో వచ్చే ఆనందం. మరి బ్రహ్మజ్యోతిలోకి వెళితే వచ్చే ఆనందం ఎటువంటిదంటే, ఒక ఆవు లేగదోడి యొక్క గిట్టలో ఎంత నీరైతే పడుతుందో వర్షాకాలంలో అది వెళ్తున్నప్పుడు చాలా కొద్ది పరిమాణం, అంత ఆనందం ఉంటుంది ఈ బ్రహ్మజ్యోతిలో. ఏది, నేను బ్రహ్మని అని తెలుసుకొని సాక్షాత్కారం పొందడం. కానీ భక్తుడు పొందే ఆనందం ఎటువంటిదంటే, ఒక పెద్ద సముద్రం లాంటిదన్నమాట. ఇంకా సముద్రం ఎటువంటిది, ఆనందాంబుది వర్ధనం. మనకు తెలిసిన సముద్రం పెరగదు దాని స్థాయి, కానీ భక్తుడు పొందే ఆనందం ఉండే సముద్రం ఎలాంటిదంటే, అది క్రమేణా పెరిగిపోతూ ఉంటుంది దాని యొక్క పరిమాణం. భగవంతుడి సేవలో అంత దివ్యమైన ఆనందం అనేది ఉంది. దాని ద్వారా నిజమైన ఆనందం, నిజమైన స్థితికి చేరుకోగలడు. ఏమిటది సాధన, ఏమిటి సాధన చేయాలి, కృష్ణుని సేవించడం మొదలు పెట్టాలి. మరి అదే దివ్యమైన జ్ఞానం. దివ్యమైన జ్ఞానం ఏమిటి, మనం అందరం కూడా కృష్ణుని యొక్క సేవకులం, మనం అందరం కూడా ఈ శరీరం కాదు ఆత్మలం, మరియు కృష్ణుడి యొక్క శాశ్వతమైన సేవకులం. ఎప్పుడైతే మనం ఆ సేవలో నిమగ్నం అవుతామో అది మన యొక్క సహజమైన స్థితి. 100% మనం ఇప్పుడు మొదలు పెట్టవచ్చు, కానీ 100% భగవంతుడి సేవలో పాల్గొనాలంటే సమయం పడుతుంది. అప్పుడు మనం సహజమైన స్థితిలో ఉన్నాం అని తెలుసుకోవడమే పరిపూర్ణమైన జ్ఞానం. ఇది కానీ తెలియలేదంటే అది పరిపూర్ణమైన జ్ఞానం కాదు. జ్ఞానంలో కూడా అనేక దశలు ఉన్నాయి. ఏమిటి, మొట్టమొదటి ఏం తెలుసుకుంటారు ఈ ఆత్మ సాక్షాత్కారం అంటే, నేను ఆత్మని అని తెలుసుకుంటాం. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళ హృదయంలో కూడా పరమాత్మ ఉన్నాడు అని రెండో దశలో తెలుసుకోవాలి. మూడో దశ ఏమిటి, భగవాన్, భగవంతుణ్ణి తెలుసుకోవడం. ఆధ్యాత్మిక ప్రపంచంలో వైకుంఠంలో ఉన్న భగవంతుణ్ణి, నారాయణుణ్ణి, కృష్ణుణ్ణి తెలుసుకోవడం. అందువల్ల శ్రీమద్ భాగవతం చెప్తుంది, వదంతి తత్తత్వ విదస్తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే. ఏమిటి సాక్షాత్కారం అంటే, బ్రహ్మ అంటే ఆత్మ, పరమాత్మేతి పరమాత్మ, భగవాన్ ఇది శబ్దతే భగవంతుడు. ఈ మూడు ఎవరైతే తెలుసుకుంటారో అతనే నిజమైన పరిపూర్ణమైన జ్ఞానం పొందినవాడు, లేదంటే అది అపరిపూర్ణమైన జ్ఞానం. ఉదాహరణకి కొంతమంది నేను ఆత్మనని తెలుసుకోవచ్చు, కానీ అది పరిపూర్ణమైన జ్ఞానం కాదు. మరి భగవంతుడి గురించి తెలియదు అతనికి, పరమాత్మ గురించి తెలియదు. నేను ఆత్మని, అంతా ఆత్మే, అంతా భగవంతుడే అనుకుంటాను. అది అపరిపూర్ణమైన జ్ఞానం. ఇంకా చెప్పాలంటే ఒక విధంగా అది భగవంతుడికి అపరాధం చేయడం. ఏ విధంగా, నేనే భగవంతుడిని అంటాడు చివరికి. మనసులో ఎందుకు వచ్చాం భౌతిక సంసారంలోకి, ఈ కారణమే. ఏమిటది కారణం, నేను కూడా ఈశ్వరుడిలాగా నేను అన్ని నియంత్రిస్తాను, నేను ఆనందంగా ఉండగలను. అదే కొంతమంది ప్రచారం చేస్తున్నాం. ఏమిటి, నువ్వు భగవంతుడివే. నిజానికి మనం భగవంతుడు కాదు, మనం అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. మాయ యొక్క చివరి ఏంటి, చివరిగా ఏ విధంగా పరీక్షిస్తుందంటే జీవుణ్ణి నువ్వే భగవంతుడివి అనే విధంగా తయారు చేస్తావు. అది మాయ పరీక్షించడం అన్నమాట జీవుణ్ణి. కానీ అది కేవలం మన మానసిక కల్పన మాత్రమే. మన మనసులో అనుకుంటున్నాం నేనే భగవంతుడిని, అది నిజం కాదు. నిజానికి మనమే భగవంతుడు అయితే మనం ఎందుకు ముసలివాళ్ళం అవుతాం, మనకెందుకు పళ్ళుడిపోతున్నాయి, ఎందుకు జబ్బు చేస్తుంది, అసలు మనం భగవంతుడు అయితే ఈ స్థితికి మనం ఎందుకు వచ్చాం. భగవంతుడు ఎప్పుడు కూడా దుఃఖానికి గురికాడు, లేదా ఇతరుల యొక్క ఇతర శక్తికి లోనవడు. కృష్ణుడు ఎప్పుడు కూడా అలాగ అవ్వలేదు. 3 ఏళ్ల వయసులో పోతని సంహరించాడు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా కృష్ణుడు ఎప్పుడు విజయం సాధిస్తూనే ఉన్నాడు. ఒకవేళ ఏదైనా జరిగినా కూడా అది కేవలం తన యొక్క లీల కోసమే చేశాడు, కొన్నిసార్లు చేసినట్లే. ఉదాహరణకి యుద్ధం నుంచి పారిపోయినట్లుగా కనపడతాడు ఒకసారి ఎవరు, జరాసంధుడి దగ్గర యుద్ధంలో కృష్ణుడు 17వ సారి యుద్ధంలో పారిపోయినట్లుగా తిరిగి ద్వారకలో తన యొక్క రాజ్యం ఏర్పాటు చేసుకున్నట్లుగా కనపడతాడు. అవన్నీ కూడా లీల కోసం చేశాడు. నిజానికి కావాలంటే తిరిగి అందరినీ కూడా సంహరించేస్తాడు, అనేక మంది రాక్షసులు. కానీ మరి మనము భగవంతుడైతే మనం ఎందుకు మరి అనేక దుఃఖాలను అనుభవిస్తున్నాం, అనేకమైన సమస్యలు ఎందుకు చిక్కుకున్నాం? కాబట్టి మనం భగవంతుడు కాదు, ఇది మనం అర్థం చేసుకోవచ్చు. ఏమాత్రం కొంచెం బుద్ధి ఉన్నా ఇది చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే అది ఉండదు లోపిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అందువలన ఏమని చెప్తున్నారు, ఈ జ్ఞానం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక గురువు ద్వారా మనం తెలుసుకోవాలి. కేవలం మన సొంతగా మనం తెలుసుకోలేము. ఆధ్యాత్మిక గురువు ద్వారా, వాళ్ళ యొక్క కృప ద్వారానే మనకి జ్ఞానం అంతా కూడా అర్థమవుతుంది. మన సొంతగా ఎంత ప్రయత్నం చేసినా మనకు అర్థం కాదు. ఇంకా కృష్ణుడు చెప్తున్నాడు ఏమిటని, కృష్ణుడి యొక్క స్వాంశ విభిన్నాంశాలు ఉన్నాయి ఇక్కడ. ఏమిటి స్వాంశ అంటే? భగవంతుడి యొక్క అనేక అవతారాలు ఏమిటి, నారాయణ, వరాహ, నృసింహ, ఇవన్నీ భగవంతుడి యొక్క స్వాంశ. విభిన్నాంశాలు అంటే జీవులందరూ కూడా విభిన్నాంశాలు. ఈ జీవులకు కొంత ప్రత్యేకమైన స్వాతంత్రం ఉంటుంది ప్రతి జీవుడికి. ఆ స్వాతంత్రాన్ని వినియోగించుకొని మనం ఏం చేసాం, భౌతిక సంసారంలోకి వచ్చాం కృష్ణుని వదిలేసి. ఎప్పుడైతే మన యొక్క స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకున్నామో మనం దుఃఖాన్ని అనుభవించడం మొదలుపెట్టాం. ఆ విధంగా మనం ఎప్పుడు కూడా భగవంతుడితో సంబంధం కలిగి ఉన్నవాళ్ళమే. అందువల్లనే కృష్ణుడు ఏంటి ఏం చేస్తున్నాడు, మనం ఎటువంటి శరీరంలో ప్రవేశించినా మన హృదయంలో వస్తూ ఉన్నాడు. మన హృదయం ఎప్పుడు కూడా నివసిస్తూనే ఉన్నాడు, చూస్తున్నాడు ఎప్పుడు ఈ జీవి నన్ను రక్షించు, నాకు నిజమైన జ్ఞానం కావాలి, నేను ఎందుకు ఈ విధంగా దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అని ఎప్పుడైతే ఒక జిజ్ఞాస అనేది మొదలవుతుంది, అప్పుడు తిరిగి తనకు సంబంధించిన జ్ఞానాన్ని ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడన్నమాట. ఆ విధంగా చూసినట్లయితే ఎప్పుడు కూడా భగవంతుడు మనల్ని వదలటం లేదు, కానీ మనం వదిలేశాం, మనం విస్మరించాం. అదే మాయ అంటే. ఏమిటి మాయ అంటే? మనకి భగవంతుడికి సంబంధం లేదు, నేను పూర్తిగా స్వతంత్రుణ్ణి, నేను విడిగా ఉండి ఆనందంగా ఉండగలనని ప్రయత్నం చేయడం, నేను శరీరం అనుకోవడం, ఇదే మాయ. భగవంతుడితో సంబంధం లేదనుకోవడం మాయ. అందుకే ఇక్కడ చెప్తున్నారు మాయకు అర్థం ఏంటి, మా అంటే కాదు, యా అంటే ఇది, ఇది కాదు. ఏది కాదు? ఈ శరీరం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం. ఎందుకంటే మనం ఆత్మ గుర్తించలేదు, మనం శరీరాన్ని గుర్తించాం. అర్జునుడు ఏ విధంగా మోహని గురయ్యాడు, ఈ శరీరాన్ని గుర్తించి బంధువులందరూ కూడా శాశ్వతమైన వాళ్ళు, వీళ్ళతో ఉండడమే ఆనందం అనుకుంటున్నాడు. కాబట్టి ఇది శాశ్వతమైన ఆనందం కాదు, ఇది నిజమైనది కాదు అని చెప్తున్నారు. మాయ అంటే ఇంకా అనేక రకాల అర్థమైన ఉంది, అనేక రకాల అర్థాలు. ఇంకా మాయ అంటే ఒక అర్థం భగవంతుడి యొక్క కృప. ఏమిటి కృప అంటే? ఈ భౌతిక సంసారాన్ని ఇచ్చి మనం ఇక్కడ ఉండి ఆనందం పొందలేము అని తెలుసుకోగలిగే విధంగా తయారు చేశాడు ఇది. ఇది భగవంతుడి యొక్క కృప. తెలుసుకొని తిరిగి మళ్ళీ మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కోసం మనకిచ్చిన అవకాశం అన్నమాట. అది కూడా భగవంతుడి యొక్క కృపే. ఇది కూడా ఒక అర్థం ఉంది మాయ అంటే, భగవంతుడి యొక్క కృప అని. మరి ఇక్కడ నిజమైన జ్ఞానం ఏమిటి, ఏమిటి నిజమైన జ్ఞానం మనం అర్థం చేసుకోవాల్సింది. ఏమిటి నిజమైన జ్ఞానం? ఈరోజు శ్లోకంలో ఉంది అదే. నిజమైన జ్ఞానం ఏమిటి? మనం భగవంతుడి యొక్క నిత్యమైన సేవకులం, మనకు భగవంతుడితో ఎప్పుడు కూడా సంబంధం ఉంది. ఏమిటి ఆ సంబంధం? మనం సేవకులం, భగవంతుడు సేవింపబడేవాడు. ఇది సంబంధం, ఇది శాశ్వతమైన సంబంధం. ఎవరైతే ఈ జ్ఞానం తెలుసుకుంటారో అది తిరిగి మనం సాధించడమే, ఆ స్థితిలోకి మనకు మనం వెళ్ళడమే మన లక్ష్యం అని తెలుసుకుంటారో వాళ్ళు నిజమైన జ్ఞానాన్ని పొందినారు. ఇది కానీ అర్థం చేసుకోలేదంటే వాళ్ళకి ఇంకా నిజమైన జ్ఞానం రాలేదని అర్థం. భగవద్గీత యొక్క సారాంశం ఇదే. ఏమిటి? జీవుణ్ణి తిరిగి భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం చేయడం కోసమే భగవద్గీత ఉద్దేశం. అంతేగాని ఇంకేదో కాదు. భగవద్గీత ఉద్దేశం అందరూ మంచిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, అది జరగని పని. భౌతిక సంసారంలో అందరూ సుఖంగా శాంతిగా ఉండడం అనేది జరగదు. ఎందువలన? కృష్ణుడు చెప్తున్నాడు స్వయంగా దుఃఖాలయం అశాశ్వతం అని. ఇది దుఃఖాలయం అశాశ్వతం. మరి ఏ విధంగా మనం సుఖంగా ఉండగలం, శాంతిగా ఉండగలం? ఎవరైనా భగవద్గీత ద్వారా చెప్తుంటే ఈ విధంగా మీరు ఇక్కడే అందరూ సంతోషంగా సుఖంగా జీవించగలరని అది కేవలం బోటకమని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడు ఈ దుఃఖాలయం అశాశ్వతం అని. మరి వీళ్ళెవరు చెప్పడానికి ఇక్కడ మనం శాశ్వతంగా ఆనందంగా ఉండగలం అంటే? కానీ ఒక వ్యక్తి ఉండగలడు ఒకవేళ ఉంటే. ఎవరు? ఎవరైతే ఇక్కడ ఉండి కూడా భగవంతుడి సేవలో 100% నిమగ్నమై ఉంటే అప్పుడు ఆనందంగా ఉండగలడు. అతను ఎక్కడున్నా కూడా ఆనందంగానే ఉండగలడు శుద్ధ భక్తుడు. లేదంటే సుఖంగా శాంతిగా ఉండడం అనేది అసంభవం. ఇది నిజమైన జ్ఞానం. ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు మోహానికి గురికారు. కృష్ణుడు చెప్తున్నాడు తిరిగి మోహానికి గురి కావరు ఈ జ్ఞానం తెలుసుకుంటే. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే సూచనలు. మనస్సాక్షి అని అంటుంటారు కొంతమంది. నిజానికి మనస్సాక్షి అంటే ఏమి లేదు. పరమాత్మలో పరమాత్మ మన హృదయంలో ఉన్నాడు. ఆయన ద్వారా మనకి ఎప్పుడు సూచన లభిస్తుంటుంది ఏంటని, ఓ ఇది నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది తప్పు అని తెలుస్తూనే ఉంటుంది. కానీ మనం చేస్తుంటాం. ఎందువలన, మనం తీవ్రమైన కోరిక ఉండడం వలన వస్తువు పట్ల, విషయం పట్ల మనకి తెలిసినా కూడా చేస్తూనే ఉంటాం, దాని పట్ల ఆసక్తి ఉండడం వలన. అది అందుకనే మనస్సాక్షి చెప్తున్నా నేను చేసేసాను నాకు అనిపించింది అంటే ఇది అంతే. కానీ మనస్సాక్షి అంటే ఏదో అక్కడ ఏదో ప్రత్యేకమైన వస్తువు ఉండి మనకి చెప్పేది కాదు. అతనే పరమాత్మ. ఇక్కడ చెప్తున్నారు ఏమిటి, ఆధ్యాత్మిక లెక్కలు వేరు. అది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే, ఒక ఉదాహరణ ఇచ్చారు మాయావాదులు ఏ విధంగా చెప్తారంటే, ఒక కాగితం తీసుకోండి, దాన్ని అనేక ముక్కలుగా చేస్తే కాగితం మిగలదు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో అలా కాదు. కృష్ణుడు ఉన్నాడు వైకుంఠంలో, గోలోక బృందావనం. కృష్ణుడి నుండి ఇక్కడ అవతరించిన కృష్ణుడు అక్కడ ఇంకా మళ్ళీ మిగిలే ఉంటాడు. కృష్ణుడి నుండి అనేక అవతారాలు వచ్చినప్పుడు కూడా, వచ్చిన తర్వాత కూడా కృష్ణుడు అక్కడే ఉంటాడు. కాబట్టి అవన్నీ శాశ్వతమైనవి. అనేక అవతారాలు, అద్వైతం, అచ్యుతం, అనాది, అనంత రూపం, అనంత రూపాలు ఉన్నాయి. కానీ అనంత రూపాలు ఉన్నాయి, ఒక రూపం నుండి ఇంకొక రూపానికి వెళ్ళిపోయాం కనుక మొదటి రూపం లేకపోవడం అనేది లేదు. కాబట్టి ఒక రూపం నుండి ఇంకొక రూపం వచ్చినప్పటికీ మళ్ళీ తిరిగి ఆ మూల రూపం ఉంటుంది, ఈ రూపం రెండూ ఉంటాయి శాశ్వతంగా. ఇది ఎలా అర్థం చేసుకోవడం, రెండు ఎలా ఉంటాయి, ఒకదాని నుండి ఒకటి తీసేసినా మిగిలేదు ఒకటే, ఒకదానికి ఒకటి కలిపినా అక్కడ మళ్ళీ ఒకటే ఉంటుంది. ఒకటి ఏమిటంటే కృష్ణుడే, ఆయన నారాయణే, ఈయన నారాయణే, తేడా ఏం లేదు. ఆయన నుండి ఇంకొక అవతారం వచ్చిన ఆయన నారాయణే. ఆయన ఒక అవతారం నుంచి ఇంకొక, అంటే అనేక అవతారాలు వస్తున్నప్పటికీ ఏ అవతారానికి ఏమి తేడా లేదు. కృష్ణుడికి, నారాయణకి, విష్ణుమూర్తికి ఏమి తేడా లేదు. కాకపోతే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విధంగా తన యొక్క లీలను ప్రదర్శిస్తూ ఉన్నాడు. అందుకే ఒకటి నుంచి ఒకటి తీసివేసినా ఒకటే మిగులుతుంది. కానీ ఇక్కడ ఏంటి, ఒకటి నుంచి ఒకటి తీసేస్తే సున్నా. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒకటి నుంచి ఒకటి తీసేస్తే ఒకటే. అంటే కృష్ణుడి నుండి ఇంకొక రూపం వచ్చింది, కానీ కృష్ణుడు ఉన్నాడు, మిగిలింది కృష్ణుడే. అదే సమయంలో రెండు రూపాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెండు అయిపోలేదు భగవంతుడు, మిగిలింది ఒకటే నారాయణుడు. అది ఎప్పుడు మనం అర్థం చేసుకోగలం అంటే, ఎప్పుడైతే మనం కూడా పూర్తిగా భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అవుతాం అప్పుడు మనం అర్థం చేసుకోగలం. ఈ కలియుగంలో ఏమిటి చేయాలంటే, హరినామం చేయడం ద్వారా ఈ కలియుగంలో మనం ఆ దివ్యమైన స్థితిని మనం కూడా చేరుకోగలం. హరినామ సంకీర్తనం. హరినామ హరినామ హరినామైవ కేవలం కలో నాస్తైవ 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 గతిరన్యత. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా మనం తిరిగి భగవంతుడిని అర్థం చేసుకోగలం. ఇదొక్కటే కలియుగంలో మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళగలిగేది. అదే సాధన. దాంతోపాటుగా సాధు సాంగత్యం, వాళ్ళ నుంచి శ్రవణం చేయడం, యొక్క తత్వాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అహం బ్రహ్మాస్మి. ఈరోజు మనం ఈరోజు శ్లోకంలో మనం అహం బ్రహ్మాస్మి గురించి చర్చించలేదు. కానీ ఏంటంటే, చాలామంది చెప్తుంటారు మాయావాదులు, అహం బ్రహ్మాస్మి అంటే నేనే ఆ బ్రహ్మని, ఆ యొక్క బ్రహ్మాన్ని నేనే అన్నాడు. కానీ అహం పరబ్రహ్మాస్మి అని చెప్పలేదు అక్కడ. పరబ్రహ్మ, బ్రహ్మ రెండు వేరు వేరు. పరబ్రహ్మ అంటే, పర అంటే వీటన్నిటికి కూడా పరమైన వాడు, దివ్యమైన వాడు. శంకరాచార్యులు వారు చెప్పారు నారాయణ పరో వ్యక్తాత్ అని. నారాయణుడు పరో వ్యక్తాత్ అంటే ఈ త్రిగుణాలకి అతీతుడు. అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మని. ఏంటా బ్రహ్మ, నేను అందుకే చెప్పాను. ఏమిటి, వదంతి తత్తత్వ విదస్తత్వం యజ్ఞానం అద్వయం, బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే. ఈ మూడు దశల్లో మనం భగవంతుడిని సాక్షాత్కారం పొందగలం. అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మని. ఏమిటి ఇక్కడ బ్రహ్మ? నేను ఆత్మని. అంతేగాని నేను పరమాత్మని కాదు, నేను భగవంతుడిని కాదు. పరమాత్మ భగవంతుడు వేరు. భగవంతుడి యొక్క అంశే పరమాత్మ, ప్రతి ఒక్క అణువులోనూ ఉంటుంది. బ్రహ్మ సమితి చెప్తుంది, అండాంతరస్థ పరమాణు చేయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజం. అంటే అండాంతర అంటే ప్రతి అణువులో కూడా ఉన్నాడు. ప్రహ్లాదుడు కూడా చెప్తాడు భగవంతుడు లేని ప్రదేశం లేదంటే, భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రతి అణువులో ప్రవేశించాడు, అదే విధంగా నీలోను కూడా ఉన్నాడని చెప్తాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడి యొక్క హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు, ప్రతి అణువులో కూడా ఉన్నాడు. కానీ ఆ భగవంతుడు ఈ బ్రహ్మ ఒకటి కాదు. అంటే మనం ఆత్మ పరమాత్మ ఒకటి కాదు, రెండు వేరు వేరు. దీనికి ముండకోపనిషత్ కఠోపనిషత్తులో చూసినట్లయితే మనకి ఒక ఉదాహరణ ఉంది. ఏమిటంటే ఒక చెట్టుపై రెండు పక్షులు ఏ విధంగా ఉంటాయో, ఒక పక్షి పరమాత్మ అయితే రెండో పక్షి ఆత్మ అన్నమాట. ఈ ఆత్మ ఏం చేస్తుంది? తన కర్మ యొక్క ఫలితాన్ని అనుభవిస్తుంది. కర్మణ దైవనేత్రేణ. పరమాత్మ మాత్రం కేవలం చూస్తూ ఉంటుంది, ఎటువంటి కర్మకి ఎటువంటి ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది పరమాత్మ. ఈ రెండు ఒకదానికొకటి స్నేహితులు మనం. నిజానికి మనకి భగవంతుడు నిజమైన స్నేహితుడు, కానీ మనం భగవంతుడిని విస్మరించి మన సొంత కాళ్ళపై మనం ఏదో చేసి మనం ఆనందంగా ఉందామని ప్రయత్నం చేస్తాం. అందువల్లనే పరమాత్మ ఎప్పుడు మన హృదయంలో ఉన్నాడు, మనం కూడా మన హృదయంలో ఉన్నాం. ఈశ్వర సర్వభూతానాం హృదయశోచ్యం దృష్టి. ఈశ్వర అంటే భగవంతుడు ప్రతి ఒక్కళ్ళ హృదయంలో కూడా ఉన్నాడు. అదేవిధంగా జీవుడు కూడా అదే హృదయంలో ఉన్నాడు. ఇక్కడ అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మని అని, నేను ఆత్మని అని. అంతేకాని అదే బ్రహ్మని పరమాత్మ లేదా భగవంతుడు ఆత్మ అంతా ఒకటే కాదు. చాలామంది అంటారు బ్రహ్మాస్మి అంటే నేనే ఆ భగవంతుడిని. మనం చెప్పుకున్నాం మనమే ఆ భగవంతుడు అయితే మనం ఎందుకు ఈ స్థితికి వచ్చాము? దీనికి కారణమే. కాబట్టి అహం బ్రహ్మాస్మి అంటే నేను ఆత్మని. ఇంకా దాన్ని అర్థం చేసుకోగలిగితే నేను ఆత్మని మరియు భగవంతుడి యొక్క సేవకుని. అందువల్ల కృష్ణుడు చెప్తున్నాడు మమై వాంశం జీవలోకే, నా యొక్క అంశాలు వీళ్ళందరూ అంటున్నాడు. అంతేగాని వీళ్ళందరూ పరిపూర్ణమైన వాళ్ళు, వీళ్ళే అందరికీ మూలం. లేదా మన 700 శ్లోకాల్లో కృష్ణుడు ఎప్పుడు చెప్పలేదు ఈ జీవుడే భగవంతుడు కానీ మర్చిపోయాడని ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి అహం బ్రహ్మాస్మి అంటే ఇక్కడ మనం ఆత్మ. ఇదంతా మరి మనం ఎలా అర్థం చేసుకోగలం అంటే కేవలం భగవంతుడి యొక్క కృప మరియు వైష్ణవుల యొక్క కృప, భక్తుల యొక్క కృప ఉంటేనే అర్థమవుతుంది. కానీ మనం సొంతగా వేదాంత సూత్రాలు చదివి అహం బ్రహ్మాస్మి తత్వమసి ఇటువంటివన్నీ చదవడం వలన మనకి ఏమీ అర్థం కాదు. అందువల్లనే ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షి, ఈ పరంపర ద్వారా నిజమైన జ్ఞానం వస్తుంది. కానీ మనం సొంతగా భగవద్గీత చదవడం ద్వారానో, సంస్కృత పాండిత్యం సాధించడం వలనో, అష్టావధానం శతావధానం ఎన్ని చేసినా కూడా మనకి దివ్యమైన జ్ఞానం అనేది మన హృదయంలో రావాలంటే అది వైష్ణవుల యొక్క కృప, ఆచార్యుల కృప. ఎవరైతే తత్వాన్ని దర్శించిన వాళ్ళు ఉన్నారో మహాత్ములు, వాళ్ళ ద్వారానే మనకు వస్తుంది. కానీ మనం సొంతగా ఏమీ చేయలేము. ఇంకేమైనా అవును మనం కూడా దేహం విడిచించ అవును. అలాగే దేహం నుండి ఆత్మ బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ తిరిగి పరమాత్మల ఐక్యం అయిపోతుందా అంటారు. కానీ కృష్ణుడు అందుకే చెప్తున్నాడు ఇక్కడ ఇది సరైన ఉదాహరణ కాదు. నీటిలో బుడగ ఎలా ఏర్పడింది అన్ని, అది ఒకప్పుడు ఏర్పడి ఉంది. బుడగ అనేది ఒక సమయంలో ఏర్పడింది, మరొక సమయంలో లేదు. కానీ కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? ఈ ఆత్మ అనేది ఒక సమయంలో ఏర్పడి ఇంకొక సమయంలో నాశనం అయిపోయేది కాదు, వీళ్ళందరూ ఎప్పుడూ ఉన్నారు అని చెప్తున్నాడు. మరి ఎప్పుడూ ఉన్నప్పుడు మనం ఏ విధంగా భగవంతుడి నుండి విడిపోయాం? విడిపోవడం అనేది లేదు, మనం శాశ్వతంగా ఉన్నాం. భగవంతుడు శాశ్వతంగా ఉన్నాడు, జీవులు శాశ్వతంగా ఉన్నారు. ఈ జీవులు భగవంతుడి యొక్క అధీనంలో ఉండవలసిన వాళ్ళు. ఆ విధంగా ఉండడం వల్ల మనం ఆనందంగా ఉండగలం. కాబట్టి ఇద్దరూ శాశ్వతమైన వాళ్ళే. కానీ మీరు చెప్పిన ఉదాహరణలో బుడగ అనేది ఒక సమయంలో తయారవడం జరుగుతుంది, ఇంకొక సమయంలో అది లేకపోవడం అనేది జరుగుతుంది. ఇది దాని నుంచి నీటిలోంచి బుడగ అనేది తయారైంది. కానీ ఇక్కడ మనం ఆత్మ అనేది భగవంతుడి నుంచి ఒక క్షణంలో ఏదో ఒక సమయంలో మొదలయ్యి తిరిగి అంతమైపోవడం అనేది లేదు. మొదలనేది లేదు ఆత్మకి, ఈ సమయం నుంచి ఇది మొదలైంది లేదా ఒక కోటి సంవత్సరాలలో క్రితం పుట్టింది అనేది లేదు. ఆత్మ ఆత్మ సనాతనమైన దేహం తీసుకున్నాం ఇక్కడ భౌతిక సంసారంలో దేహాన్ని తీసుకున్నాం. ఇది ఒకప్పుడు జరిగింది, ఒకప్పుడు మొదలైంది దేహం తీసుకోవడం అనేది. కానీ ఈ దేహాన్ని వదిలివేసిన పిమ్మట కూడా మనం విడిగానే ఉంటున్నాం, కలిసిపోతున్నాం అని చెప్పడం లేదు. ఆత్మ విడిగానే ఉంటుంది, కానీ భగవంతుడి సేవలో ఆధ్యాత్మిక దేహంతో భగవంతుడి ధామంలో గోలోక వృందావనంలో లేదా వైకుంఠంలో ఉండడం అనేది జరుగుతుంది. కానీ అక్కడికి వెళ్ళి కలిసిపోవడం అనేది లేదు. అలాంటప్పుడు వైకుంఠం అవసరమే లేదు భగవంతుడి ఐక్యం అయిపోవడం అంటే. వైకుంఠం అవసరమే ఉంది, వైకుంఠంలో భగవంతుడు సేవించబడతాడు. ఎప్పుడు సేవ అనేది ఎప్పుడు సంభవం? ఎప్పుడైతే భగవంతుడు భక్తుడు విడివిడిగా ఉంటేనే ఒకళ్ళకొకళ్ళు సేవ చేయడం అనేది జరుగుతుంది. అంతా కలిసి ఒక దగ్గర ఉంటే సేవ ఒకదానికి ఒకటి ఒకళ్ళకి వాళ్ళకి వాళ్లే సేవ చేసుకోవడం అనేది ఉండదు. తనకు తానే సేవ అనేది లేదు. కాబట్టి మనం ఈ శరీరాన్ని వదిలేసిన పంపట దివ్యమైన దేహాన్ని ధరించి తిరిగి మనం సేవలో పాల్గొంటాం. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జయ. శ్రీల ప్రభుపాదకి జయ.